కళ్ళ ద్వారా వచ్చినటువంటి వృత్తి, బుద్ధిలో నుంచి మనసు ద్వారా వ్యాపించిన వృత్తి ఆ వస్తువును చూసి మళ్ళీ బయట లోపలికి వెళుతుంది. ఆ వృత్తి వెళ్ళి ఇది నెమలి అని జ్ఞానం వస్తుంది. నెమలిని చూస్తే అది అర్థాభ్యాస అంటారు, విషయం వస్తువు అది. అది జ్ఞానంగా మనకు లోపలికి వస్తే జ్ఞానాభ్యాస అంటారు. ఇది అభ్యాసం అన్నారు, అది ఎందుకని తర్వాత చూస్తాం. అర్థాభ్యాస జ్ఞానాభ్యాస. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది అంటే కంటి కనపడేది కాదు. ఆ వృత్తి అనేది కంటికి కనపడదు, వృత్తి అనేది మనసులో ఏర్పడింది. ఏర్పడింది మనసు ద్వారా. ఎట్లాగైతే లైట్ లైట్ హౌస్ ఉంటుంది సార్, ఆ బీమ్ ఆఫ్ లైట్ బయట పెడుతుంది, ఎలా పెడుతున్నది ఆ ప్రకాశం ఎలా పెడుతున్నది. మన ఇంట్లో కూడా సూర్యకిరణాలు వస్తుంటాయి చూసారా, ఇట్లా లైట్గా స్ట్రైట్గా బీమ్ ఆఫ్ లైట్ వచ్చేస్తుంది లోపలి, ప్రసరిస్తుంది, ప్రసారం అంటారు దాన్ని. అలాగే వృత్తి వ్యాప్తి అన్నాం, వృత్తి వ్యాపిస్తుంది ఆ వస్తువుని, ఎన్విలప్స్ ద ఆబ్జెక్ట్. వ్యాప్తి అంటే ఎన్విలపింగ్ అంటే కవరింగ్ అంటే దాన్ని కప్పేస్తుంది అన్నమాట, మొత్తం కప్పుతుంది. తప్పి ఈ వస్తువు ఇది అని లోపలికి రిపోర్ట్ వెళుతుంది, మనస్సు ద్వారా బుద్ధికి వెళుతుంది, బుద్ధి నిర్ణయిస్తుంది ఇది క్లిప్, ఇది పుస్తకం, ఇది పుష్పం, ఇది చెట్టు అని నిర్ణయిస్తుంది బుద్ధి, నిర్ణయాత్మిక బుద్ధి. అప్పుడు ఏమైంది, జ్ఞానం ఏర్పడింది లోపల, ప్రమా ఏర్పడింది. జ్ఞానం అన్నాను ప్రమాణాలు ఒకటే. ఈ జ్ఞానం ఏర్పడే లోపల మనకు దాని విధంగా పనులు చేస్తాం, వ్యవహారం చేస్తాం. అదే విష జంతువు అయితే, విష కీటకం అయితే వ్యవహారం ఏం చేస్తాం, దగ్గరికి వెళ్తామా వెనక్కి వస్తాం. నెమలి అయితే దగ్గరికి వెళ్తాం, అది మన నుంచి దూరంగా పోతుంది అనుకుంటే వేరే విషయం, దానికి భయం ఎక్కువ. మనం దగ్గరికి వెళ్తాం, ప్రవృత్తి నివృత్తి. తాడు మీద పాము చూస్తే నివృత్తి, అదే కనుక ఆ సిల్వర్ షెల్ ఉంటుంది కనుక మనం గబ్బలు చూస్తాం సముద్రం ఉంటున్న దాని మీద వెండి కనబడుతుంది, ప్రవృత్తి అన్నారు. మనకిష్టమైన పదార్థం అయితే ప్రవృత్తి, మనకిష్టం కాకపోతే నివృత్తి. రోజంతా ఇంతేనండి మన జాబ్, ప్రవృత్తి నివృత్తి. స్వామిని క్లాస్ ఇష్టంగా ఉండదు అంటే ప్రవృత్తి త్వరగా నడుస్తాయి కాళ్ళు, ఇష్టం లేకపోతే నివృత్తి చిన్నగా నడుస్తాయి. మరి రాకపోతే వారు అడుగుతారు క్లాస్కి రాలేదండి నివృత్తి అంటే, ఎవరు ఉండరు అనుకుంటాను క్లాస్లో ఇక్కడ చెప్తున్నా. ఏదైనా సరే ప్రవృత్తి నివృత్తి సహజం. నాకు అనుకూలమైనది నా శరీరానికి, నా మనస్సుకి, నా మనస్సుకి బుద్ధికి అన్నిటికీ కూడా ఇష్టమైనటువంటిది, చాలా ప్రీతికరమైనటువంటి దాని మీద ప్రవృత్తి. అటెండెన్స్ చేసుకుంటున్న రోజు వచ్చి అది ప్రవృత్తి నివృత్తి. ఇదండి జీవితం అంతా కూడా. ఈ ప్రమాద అనేవాడు ఈ జ్ఞాత ప్రమాద బయట ఉన్నది జ్ఞేయం ప్రమేయం రెండు పేర్లు. ప్రమాణి ఏదైతే విషయంగా ఉన్నదో, జ్ఞానానికి ఏదైతే విషయంగా ఉన్నదో దాన్ని ప్రమేయం అంటారు. జ్ఞానానికి ఏది విషయంగా ఉన్నదో అది జ్ఞేయం అంటారు. అంతే, జ్ఞానానికి విషయంగా ఉన్నది ఏమిటి అక్కడ నెమలి, అది జ్ఞేయం అవుతుంది. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అంతే, జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ప్రమాద ప్రమాణం ప్రమేయం. బాగున్నాయండి పేర్లు వినడానికి బాగుంది. ఇప్పుడు ఆ ప్రమాత ఎవరు, నేను. ఇప్పుడు ఉన్నది ఒక్కటే ఆత్మ, మీరు ఇదంతా మిథ్యా భ్రాంతి అని చెప్పి చెప్పాడు విద్యారణ్యుడు వారు. ఏమంటే మేము అంత భ్రాంతిలో ఉన్నామా ఏమిటి అన్నారు. ఆ భ్రాంతే అంటుంది శాస్త్రం. ఎందుకంటే ఇప్పుడు వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి అర్థమైంది కదా, ఆ జ్ఞానం కనుక వస్తే మనకు ఫలవ్యాప్తి, ఇది నెమలి శబ్దం ఫలవ్యాప్తి, ఇది ఆ శబ్దం వృత్తి వ్యాప్తి ఫస్ట్ వెళుతుంది వింటుంది, తర్వాత ఫలవ్యాప్తి జ్ఞానం వచ్చేసింది. సరే ఇదంతా వ్యవహారం ఎలా జరుగుతున్నది అంటే చైతన్యం ప్రతిబింబం ద్వారా ఈ మనసు చైతన్యమై దాని వృత్తి చైతన్యమై అది బయటికి వెళుతుంది, జ్ఞానం వస్తున్నది. బాగుందండి, వినడానికి చక్కగా ఉంది, మేము చాలా ఇంప్రూవ్ అయిపోయినాం ఇప్పుడు మా నాలెడ్జ్లో అనుకున్నాం. మరి ఆత్మ అనాత్మ వివేకం చెప్పినప్పుడు మనం ఒకటే ఆత్మ ఉండదన్నారు కదా, అది స్వయం వేద్యం అన్నారు, స్వానుభూతి ద్వాత్ అన్నారు, మిగతావన్నీ కూడా జడమన్నారు, అవన్నీ కూడా భోగ్య పదార్థ. ఈ భోక్త కోసం భోగ్య పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లేట్లో భోజనం వడ్డించినప్పుడు అవన్నీ భోగ్య పదార్థాలు, దేవుడి కోసం భోక్త కోసం అనుభవించేవాడిని నేను, అది తిని నా ఆకలి తీర్చుకుంటాను. కాఫీ తాగుతావో, టీ తాగుతావో, గంజి తాగుతావో, పాలు తాగుతావో, అవన్నీ భోగ్య పదార్థాలు. భోగ్య పదార్థాల్లో చలనం ఉండదు, అవి జడ పదార్థాలు. ఈ ప్రపంచంలో కొన్ని జడ పదార్థాలు, కొన్ని చేతన పదార్థాలు ఉన్నాయి. జీవులందరూ కూడా చేతన పదార్థాలు. ఇప్పుడు ఆ నెమలి చేతన కదులుతుంది, ఎగురుతుంది, అరుస్తుంది, మనం కూడా కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, ఇక్కడ మనందరం కూడా చేతనం. అది భోక్త, నేను భోక్త కనుక భోగ్య భోక్త అనేటటువంటి ఒక రిలేషన్ ఉంది ప్రపంచంలో. భోక్తృ అన్నారు, కర్తృ భోక్తృ అని చెప్పాను. చేసేటప్పుడు నేను కర్తనవుతాను, అనుభవించేటప్పుడు భోక్తనవుతాను, వ్రాసేటప్పుడు నేను కర్తను, లేఖకుడి లేఖ రాస్తున్నాను, పదాలు రాస్తున్నంటే అది కర్మనిద్రల ద్వారా చేస్తున్నాను. అది తెలుసుకునేటప్పుడు నేను అది బాగుంది, చక్కగా ఉంది అని భోక్తని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఈ వాక్యాలు బాగున్నాయండి, మాకు చాలా ఆనందంగా ఉంది అన్నప్పుడు ఎవరు భోక్త అంటారు. సో కర్మ ఇంద్రియాలు ఉపయోగించేటప్పుడు నేను కర్తని, ఆ యొక్క కర్మ ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి ఏదైతే సుఖ అనుభవం ఉందో అనుభవించినప్పుడు నేను భోక్తని, చేతన పదార్థాలు మాత్రమే కర్త భోక్త కాగలవు, అచేతన పదార్థాలన్నీ భోగ్యం మాత్రమే భోక్త కొరకు. భోగ్యం అంతా సృష్టించాడు భగవంతుడు, అది ఎవరి కొరకు అంటే ఈ భోక్త కోసం. ఆహారమే కావచ్చు, వస్త్రమే కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి పండ్లు పూలు అన్ని రకాలు కూడా ఈ భోక్త కోసమే. నిన్న ఒక ప్రశ్న వేశారు, మరి చిత్ అంతటా ఉంది కదండి ఒకే చోట, ఎందుకంటే ఈ భోక్త కొరకు. చిత్ ఇక్కడ చిత్ ప్రతిబింబం ఏర్పడి భోక్తగా అయిపోతాడు, ఈ యొక్క జడ శరీరం భోక్త అయిపోతుంది, మిగతా అవన్నీ కూడా భోగ్య పదార్థాలు ఈ భోక్త కొరకు. అందుకని అక్కడ చిత్ చిత్ ప్రతిబింబం ఏర్పడదు. అక్కడ కూడా ఏర్పడింది అంటే మనం తీరే ఇడ్లీలో కూడా చిత్ ప్రతిబింబం ఏర్పడితే ఇడ్లీ నడిచిపోతుంది, వీళ్ళు తినేస్తారు అని చెప్పి నేను నడిచిపోతానండి. మీరు అక్కడ చెప్పులు విప్పిళ్ళారు కదా వచ్చారు లోపలికి, చెప్పుల్లో కూడా చెప్పులు అంతటా ఉన్నప్పుడు ఆత్మ చిత్తు సత్తు చెప్పుల్లో కూడా ఉంటుంది కదండి, నా చెప్పులు కదండి. అక్కడ చిత్ ప్రతిబింబం ఉందనుకోండి, అది కూడా చలనమైంది అనుకోండి, నేను కాసేపు వాకింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఆశ్రమం మొత్తం తిరిగి వస్తాయి చెప్పులు కూడా. సమయానికి రాకపోతే నీకు కష్టం, కారైనా సరే, వస్తువులైనా సరే, ఏదైనా సరే. అందుకని దీన్ని ఇంటెలిజెంట్ క్రియేషన్ అంటారు. పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు ఏమంటారంటే, ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ అంటారు. భగవంతుడు ఎంత తెలివిగా పెట్టాడంటే పుట్టింగ్ టుగెదర్ ఇంటెలిజెంట్లీ అన్నారు. చూసారు భోక్త భోగ్య ప్రపంచ అన్నారు. ముక్కు ఎందుకు ఇక్కడే ఉండాలండి? జరుగు చేసినప్పుడు మరీ కోపం వస్తుంది. ముక్కు ఎందుకు ఇక్కడే ఉండాలి? ఇక్కడ పెట్టచ్చు కదా. స్వామీజీ జోకులు చెప్పడంలో మహాఘను. ఇక్కడ పెట్టచ్చు కదా ముక్కగా. అరే ఇక్కడ పెడితే కాఫీ బాగుందా లేదా చూసుకుంటా. ఇక్కడ పెడితే కాఫీ తన మీద పడుతుందిరా. ముక్కు ఇక్కడే ఉండాలి అని స్వామీజీ జోక్ చెప్తుంటారు. ఇంకా మాకు పొట్ట చెక్కలేనట్టు అవుతాం మేడం క్లాసులో. అట్లా ముక్కు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళే పదార్థాలని ఇది టెస్ట్ చేస్తుంది ఫస్ట్. ఇది చెడిపోకుండా ఉంటుందా లేదా ఈ పదార్థం, ఇది తినవచ్చా లేదా ఈ పదార్థం అని చెప్పి ఇక్కడ చెక్ చేసి మెటల్ డిటెక్టర్ లాగా అక్కడ ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో స్టేషన్లో. మనం ముందే దాంట్లో ఉండా వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ రెండు పుటాలు పెట్టారు. అశ్విని దేవత కూర్చున్నారు ఇక్కడ ఇందులో. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అప్పుడు ఇది తినవాకురా, ఇది చెడిపోయింది, ఇది బాగుంది, ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది అని చెప్పి ఒక స్పష్ట తెలుసుకుంటుంది. కరెక్ట్గా పెట్టాడంత ముక్కు. అది ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ అంటాడు. అందుకని ఆయన సర్వజ్ఞ ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అంటారు. ఒక పిల్లవాడి కానీ వాడి పెద్దమే జాతిగా ఉండలేదు మనుషులకి. ఈ సృష్టి అంతా చేసి ఆయన నడిపిస్తున్నాడు ఈ నాటక రంగాన్ని మొత్తాన్ని. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో నీకు తెలియదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రూఫ్ ఫర్ యువర్ హెల్ప్లెస్నెస్. నెక్స్ట్ తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఇదంతా ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిలో ఈ శరీరం ఒక సృష్టి. దీంట్లోనే కర్త భోక్త. ఇంతవరకు బాగుందండి డిస్క్రిప్షన్ అంతా బాగుంది. ఇంకా ముందుకెళ్ళాలి తర్వాత పెట్టి ఉన్న ఆత్మ ఒక్కటే పరమాత్మ. ఆ పరమాత్మే ఈ యొక్క శరీరము మనస్సుతో సంబంధం ఏర్పడినప్పుడు జీవాత్మ అని పేరు. పరమాత్మ చాలామంది లేరండి, జీవాత్మలు కూడా చాలామంది లేరు. అనేక మంది జీవాత్మలు అంటాడు సాంఖ్య ఫిలాసఫర్. ఏమంటాడంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆత్మ అండి. ఎందుకంటే అందరికి వెళ్ళి ఒకే ఆత్మ. అందరికి వెళ్ళి ఒకే ఆత్మ ఎందుకు? ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆత్మ ఉంటే సరిపోతుంది కదా అన్నాడు. ఫుట్బాల్ త్రోబాల్ ఏదో ఆడేటప్పుడు ఒక బాల్తో అందరూ వాళ్ళు పెట్టుకోను వీడియో పెట్టుకోను వాడి మీకు వీడియో వీడు పట్టుకుంటాడు వీడికి వేస్తుంటాడు. ఒక ఆవిడ చూసి ఎందుకండి వీళ్ళందరూ ఒక బాల కోసం కొట్టాడు ఉంటున్నారు అందరూ తలా ఒక బాలి వచ్చి కదా. ఇది పరమార్థానంద స్వామి గారి ఉదాహరణ. అందరికి తలా ఒక బాలి వచ్చు కదా, ఎందుకు కొట్టాడు ఉంటున్నారు వాళ్ళు. ఆ బాలు ఒక బాలని ఆడాలి. అట్లాగే కొంతమంది ఫిలాసఫర్ ఎందుకురా ఒకే ఆత్మ ఒకే ఆత్మ అంటారు. అందరికి ఒక ఆత్మ తెచ్చుకోండి, జీవాత్మలు అనేకం అన్నాడు. మన అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్తామంటే అనేక ఆత్మలు లేవు, ఒక ఆత్మే అన్ని శరీరాలలో జీవాత్మగా కనపడుతుంది. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు క్లాసులో? పరమాత్మే కూర్చున్నాడు, పరమాత్మని మర్చిపోయినాడు. పరమాత్మే కూర్చొని పరమాత్మని మర్చిపోయినాడు. మర్చిపోయి జీవాత్మగా స్థూల శరీరాభిమాని ప్రథమ పాద, సూక్ష్మ శరీరాభిమాని ద్వితీయ ప్రాద తైజస, కారణ శరీరాభిమాని అభిమానం వచ్చేసింది. పాపం పరమాత్మకి ఎంత ప్రాబ్లం చూడండి. గురువు కూర్చొని ఎన్నో జీవాత్మని కాదు పరమాత్మని గుర్తు చేస్తారు అంటే ఇంకేం లేదు. ఇక్కడ కూర్చున్న శిష్యుడు ఈ శరీర సంబంధం ఏర్పడినప్పుడు ఆ శరీర తాదాత్మ్యం కలిగింది అంటే ఆ పరమాత్మ జీవాత్మ అయిపోతాడు. అప్పుడు శాస్త్రం అంటుంది ఆ జీవాత్మ వచ్చినప్పుడు మళ్ళీ సంసారి అవుతాడు.
దిగులు, చింత, మరణం, భయం, వ్యాధి వీటన్నిటితో అవి ఆవరణ శక్తి పవర్ఫుల్గా పనిచేస్తుంది. శాస్త్రం అంటుంది ఆవరణ శక్తి ఉంటే నీకు సుఖం ఉండదు, దుఃఖం ఉంటుంది. కనుక నువ్వు నా మాట విను, శాస్త్రాన్ని విను, నువ్వు జీవాత్మ కాదని తెలుసుకో అన్నారు. పరమాత్మని గ్రహించు. అనేక ఉపాధులు ఇవన్నీ కూడా, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ఉపాధి. ఆత్మ అంతటా ఉండడం వల్ల మరి ఇక్కడ కూడా వ్యక్తమవుతుంది. అంతటా ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు మట్టి కుండ పెట్టావు అనుకోండి, ఇక్కడ నాలుగు మట్టి కుండల్లోనూ ఆకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆకాశం వచ్చి కుండలో చేరిందా, కుండలు వచ్చి ఆకాశంలో ఉన్నాయా? కుండలే ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం పోయి కూర్చోలే కుండలో. 16 కుండలు ఉన్నాయి, 12 కుండలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయండి. ఎన్ని పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రల్లో చోటు ఉందా లేదా? ఆ ఆకాశం పోయి కూర్చుందా అందులో? ఎప్పుడైతే ఆ పాట్ మేకర్ కుండలు చేసేవాడు కులాల కుండ చెయ్యంగానే ఉన్న ఆకాశం అక్కడ ఉపలబ్ధి. ఈ కుండ అనేది ఉపలబ్ధి స్థానం, ఉపాధి. అది ఘట అవచ్ఛిన్న ఆకాశ అంటారు. ఘటావచ్ఛిన్న ఆకాశ అంటే ఆ ఘటంలో లభించే ఆకాశం. కుండలు చేసేవాడికి ఆ సాకాశం తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ప్రతి కుండలకు అసలు సాకాశం తీసుకొచ్చి పెట్టాడు. అంతెందుకు ఇప్పుడు ఈ హాలే ఉందనుకోండి, గోడలు కట్టారు. గోడలు కట్టిన తర్వాత చోటు వచ్చిందా? చోటు ఉన్న చోటులో గోడలు కట్టారు. సగం గోడలు సగం వద్దాలు అనుకోండి, ఉన్న చోట్లో కాదండి. ఆ డోర్ నుంచి కొంచెం ప్రవేశించిందండి ఆకాశం. ఉపనిషత్తు చెప్తుంది, తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య. మనల్ని మోసం చేస్తుంది ఒక్కొక్కసారి ఉపనిషత్తు చేసి, మాయ చేసి మనల్ని మాయ చేయడం అంటే మన బుద్ధికి అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. ఆత్మ అందులో ప్రవేశించాడు అంటుంది. ప్రవేశించినట్లుగా ఆకాశం ప్రవేశించినట్లుగా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నామండి? ఏం చెప్తారు? హాల్లో కూర్చున్నామండి అంటారు. హాల్ అంటే ఏంటి? చోట్లో కూర్చున్నామండి. హాల్లో కూర్చున్నారా? హాల్లో ఉన్న చోట్లో కూర్చున్నారు. అర్థమైందా? కనుక ఈ పరమాత్మే అదే విధంగా అంతటా ఉన్న ఆత్మ. మనందరం ఒక్కొక్క కుండలాంటి వాడు అనుకోండి, ఈ శరీరం కూడా కుండలాగే ఉంటుంది, మట్టితో పాటు చేయబడింది కదా. అంతటా ఉన్న ఆత్మ ఈ శరీరంలో కూడా లభిస్తుంది. ఏదో ప్రవేశించినట్లుగా, నిజంగా ప్రవేశించాలి. కదలదు కదా ఆత్మ, ఎలా కదులుతుంది? అంతటా ఉన్నది ఎట్లా కదులుతుంది? ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే కదలచ్చు. అంతటా ఉన్నప్పుడు అసలు కదలే పని లేదు, కదలలేదు, కదల అవసరం లేదు, కదలవలసిన అవసరము లేదు. అందుకని ఆత్మ ప్రవేశించడం లోపల ఇవన్నీ లేదు. ఉపనిషత్తు మనకు పాఠం అర్థం కావడం కోసం అలా ఉపయోగిస్తుంది. గౌణ ప్రయోగం అంటారు, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అందుకని గురుముఖంగా వింటే తప్ప తెలుస్తుంది, కానీ మీ పుస్తకాలు కమెంటరీ చదివినా కూడా అర్థం కాదండి. అది ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఉంటాయి అట్లా, ఒకటి కాదు అన్ని. ఇప్పుడు ఈ కర్త భోక్త నిజంగా నేను శరీరము అని అభిమానంతో ఉన్నాడు అంటే శరీరాభిమాని అయితే, మనస్సు చిత్త అహంకార అహంతా మమతాం అన్నాం నిన్న. విన్నా కదా మాట గుర్తుందా? ఉందా? అహంతా మమతాం అంటే అహంకారము మమకారం వచ్చేసింది. ఎందుకంటే ఆవరణ ఆవరణ ఏర్పడింది. మర్చిపోయినాడు పరమాత్మ. మర్చిపోగానే ఏమైపోయిందంటే జీవుడిగా అయిపోయి సంసారంలో బాధపడుతున్నాడు. హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ హీ నోస్. హనుమంతుడికి తన శక్తి తెలుసు, తనకు శక్తి ఉందని తెలియదు, కనుక జామవంతుడు గుర్తు చేస్తాడు. హీ హూ నోస్. ఆ లంక సముద్రాన్ని ఎట్లా లంఘించాలో హనుమంతుడికి తెలుసు. హీ హూ నోస్, అతనికి తెలుసు ఆయనకి. కానీ హీ నోస్ నాట్ దట్ హీ నోస్. ఆయన తెలియదు, ఆయన తెలుసునే ఆయన తెలియదు. ఏమి స్వామి, పొద్దునే పొద్దునే కన్ఫ్యూజ్ చేస్తారట. అప్పుడు జాంబవంతుడు వచ్చి, హనుమాన్ నీ సంగతి నీకు తెలియదు, నువ్వేమిటి తలుచుకుంటే ఇట్లా అలా వెళ్ళిపోగలవు లంకంటాడు. అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు హనుమంతుడు, చూపించి అప్పుడు ఆయన శక్తి అంతా గుర్తుకొస్తుంది. అట్లాగే అర్జునుడు అన్నాడు, శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం అన్నాడు. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్, అది వేరే కథ. హనుమంతుడికి తెలుసు, కానీ ఆయన తెలుసని ఆయన శక్తి ఆయన తెలియదు, గుర్తు చేయాలి అటువంటి వాళ్ళకి. కానీ అర్జునుడు ఇలాంటి వాళ్ళకి తెలియదు, తనకు తెలియదని తెలుసు అర్జునుడు. శిష్యుడు అయితే అట్లాంటి వాడు అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు తెలుసా, నిజంగా చెప్పాలంటే నీకేం తెలియదని తెలుసుకోవడానికి వచ్చారు. పరమ సత్యం అని ఎప్పుడెప్పుడు గురుముఖంగా కూర్చుంటామో మనము, శాస్త్రం వింటుంటామో, అప్పుడు మనం బోధపడేది నాకేమీ తెలియదు అని ఒక్కొక్క క్లాసులో నిర్ధారణ అవుతుంది. ఇది పరమ సత్యం 100%. మరి నాకు తెలిసినంతా ఏమిటండి అన్నారు. అపర విద్య అది అవిద్య, అది ఒక అవిద్య నాయన, అది ఉండి ఒకటే లేక ఒకటే, నీకు సుఖం ఇచ్చేది కాదండి అని చెప్పాడు. సరే బాగుందండి, పరమాత్మ కూర్చున్నాడు జీవాత్మగా, కర్త భోక్త అయినాడు కనుక అది కర్తృత్వం భోక్తృత్వం కూడా నిజంగా పరమాత్మకి కాదు. తెలుసుకున్న జీవాత్మ పరమాత్మ అవుతాడు, తెలుసుకోని పరమాత్మ జీవాత్మ అవుతాడు. నోన్ జీవాత్మ ఈజ్ పరమాత్మ, అన్నోన్ పరమాత్మ ఈజ్ జీవాత్మ. ఒక్కొక్కసారి చాలా సింపుల్ గా చెప్పేస్తాను, చాలా డెప్త్ వెళ్తాను. ఏమిట ముంచడం తిరగడం బయట సబ్జెక్టులో వెళ్ళంతే ముడగటం పైకి రావడం, ముడగంటే మరీ ఎక్కువగా డెప్త్ గా చెప్తే కష్టం ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు లైట్ గా చెప్పాలి. అట్లా ఇప్పుడు ఏమిటండి, ఆత్మ అనేటువంటిది ఈ శరీరం నందు లభిస్తున్నది. ఇప్పుడు మనం ఆ ఆత్మ స్వానుభవం, అది సెల్ఫ్ ఎవిడెంట్, అది సెల్ఫ్ ఇల్యూమినస్ అంటే ఆ ఆత్మ, ఆత్మ అంటే అది బాగానే ఉందండి నాశనం కదా అనే కథ వస్తుంది కదా. ఆత్మ శుద్ధం బుద్ధ ముక్త స్వరూప చెప్పడానికి బాగుందండి, కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నా సంగతి ఏమిటంటే ఆత్మ ఎవరూ కాదు, శ్వేతకేతు తదుత్వమసి అన్నాడు. తదుత్వమసి సదేవ సౌమ్యైరమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తత్వమసి శ్వేతకేతో. ఇక్కడ మనకు శాస్త్రం ఎందుకు అనేది అర్థమవుతుంది. శాస్త్రం ఎవరి గురించో మాట్లాడటం అర్థం నీ ముఖం చూపిస్తుంది, కానీ మరే చూపించింది. నిన్న ఒక ప్రశ్న అడిగారు, అర్థం మరి దగ్గరికి వస్తే కనపడదు కదండి, కనపడకపోవడం నీ కళ్ళ ప్రాబ్లం. తర్వాత వచ్చిన ఆన్సర్ నాకు, ఇప్పుడు మరి దగ్గర పెట్టుకుంటే సైన్స్ ప్రకారం అద్దంలో ప్రతిబింబం ఉండదు కదా అన్నాడు. ఉంటుంది నాయన, ప్రతిబింబం ఉంటుంది, కానీ నీ కళ్ళకి శక్తి లేదు చూసే శక్తి. ఎందుకంటే మరి దగ్గర పెట్టుకుంటే అది చూడాలి, చూడలేదు. ప్రతిబింబం ఏర్పడి తీరుతుంది, అంతే ఆత్మలో కూడా. ఆత్మ అంతటా ఉన్నది, దాని ప్రతిబింబం ఎక్కడైనా ఏర్పడుతుంది. ఎక్కడైతే సూక్ష్మంగా ఉంటుందో, రిఫైన్ గా ఉంటుందో, మ్యాటర్ రిఫ్లెక్ట్స్ అన్నారు. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయింది సత్యమా, దేని వల్ల రిఫ్లెక్ట్ అవుతుందో అది సత్యమా అని తెలుసుకోవడం మనిషి బుద్ధిని ఉపయోగించాలి. బింబ చైతన్యం ఆత్మ స్వయం జ్యోతి అన్నారు, సెల్ఫ్ ఎవిడెంట్ అన్నారు. ఇప్పుడు ఆ సెల్ఫ్ ఎవిడెంట్ అంటే ఏం చెప్తారు నిన్న, ఓహో ఇట్లా చూస్తాడు బయటికి.
ఆత్మ ఈ కారణం, ఆత్మ పైకి చూస్తుంటాడు బయటకు చూస్తుంటాడు. ఇప్పుడు ఈ క్షణంలో తత్వమసి అన్నాను, నువ్వే అన్నాను. నువ్వంటే ఎవరు? పంచకోశ విలక్షణ ఆత్మ. పంచకోశాలు పూర్తి చేశాం. దేహ విలక్షణ, ప్రాణ విలక్షణ, మన విలక్షణ, బుద్ధి విలక్షణ, విజ్ఞానమయ కోశ విలక్షణ, ఆనందమయ కోశ విలక్షణ, ఆనంద ఆత్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతం అంటే ఏ గుణములు లేనటువంటిది అని అర్థం. ఏ గుణములు లేనటువంటిది అని అర్థం అనంతం అంటే. ఆ ఆత్మ స్వయం జ్యోతి అంటే మనం ఇక్కడ అహం అహంకారం చెప్పాను కూడా, అహము అహంకారం. ఈ అహంకారం అనేది ప్రతిబింబము, మిథ్య, ఆభాస. ఇది దీని ద్వారా వ్యవహారం జరుగుతోంది మూడు శరీరాలతో. ఈ ఆత్మ తానుగా వ్యక్తం కాలేదు స్వయంగా, దీని యొక్క సహాయం కావాలి. ఈ శరీరాల సహాయం కావాలి కనుక ఆత్మనైన నేను ఇలా మార్చుకోవాలి ప్లేట్. నా లోపల ఆత్మ ఉందండి అంటూ నేనున్నాను, నా లోపల ఆత్మ ఉందండి అంటారు చాలా మంది. శాస్త్రం ఏమంటుంది అంటే నేను ఆత్మని ఈ శరీరం అనేది తాత్కాలికంగా ఏర్పడుతుంది పోతుంది, నేను ఆత్మని, నేను ఇందులో ఉపలబ్ధిని లభిస్తూ ఉంటాను. సనిత్యోపలబ్ధి స్వరూపోహం ఆత్మ, నిత్య ఉపలబ్ధి స్థానం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు ఉపలబ్ధి. అందుకే స్వయం జ్యోతి అని భవతి ఏష. స్వయమేవ అనుభూతిత్వాత్ విద్యతే నా అనుభావ్యత. అనుభావ్యత అంటే దాన్ని అనుభవించడం కోసం మరొకటి ఏమి అవసరం లేదు. అనుభావ్యత అంటే దాన్ని అనుభవించడం కోసం అవసరం లేదు. ఇది మనకి ఎంత చెప్పినా అబ్బాయి కాదు, దానికి నేనేం చెప్పాను నిన్న. ఆత్మ నేనే ఉన్నాను, అహం నేను, నేను అహంకారాన్ని కాదు, శరీరాలను కాదు. నేను ఉన్నాను అని నాకు సందేహం ఉంటుందా? ఉంటుందా? ఏమే నేను ఉన్నానో నేనే చెప్పు కదా. ఇదంటే బాగా గుర్తుకొస్తుంది మన పాఠం. ఏమైందండి మీకు ఈ వేళ అంటున్నారు, ఇదే ప్రశ్న ఎట్లా అడుగుతారు? ఎవరు అడగరు. తాను ఉన్నానా లేనా అని తాను సందేహించడం అది స్వయం జ్యోతి అంటే. యువర్ సెల్ఫ్ ఎవిడెంట్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు సాక్షివి, నీకు నువ్వు స్వానుభవంతోనే ఉన్నావు అన్నది. అది స్వానుభూతిత్వాత్ నా అనుభావ్యత. నేను వేరే దాని వల్ల అనుభవించవలసిన పని అంటే నేను ప్రమేయాన్ని కాదు, అప్రమేయ స్వప్రకాశ. అక్కడ లలితా సహస్రనామం చదివి చదివితే ఒకరోజు ఇక్కడ పంపిస్తుంది అమ్మవారిని నిడుతుంది. ఎక్కడికి? క్లాస్కి. దేనికి? అక్కడ చెప్తారు పో స్వామి గారు అప్రమేయ స్వప్రకాశ అని చెప్పి ఎంత కాలం చిలకొని బతుకుతావు వెళ్ళి ఉంటుంది. ఏదంటే మీరు బాగా చదివి ఉంటే మనస్ఫూర్తిగా, లేకపోతే అక్కడే కూర్చోబెడుతున్నారు. మీరు శుద్ధిగా చేస్తుంటే అమ్మవారి జపం, ధ్యానం, భక్తితో నిర్మలంగా ఆవిడ మిమ్మల్ని చేయి కొట్టుకొని తీసుకొస్తుంది. దేని కొరకు? అప్రమేయ స్వప్రకాశ. ఆ స్వప్రకాశమే ఇక్కడ నేను చెప్తున్నాను. అదంత తేలిక అర్థం కాదు. అమ్మవారి ఉపాసన కరుణ లేకుండా రాదు, ఆ భగవంతుడి దయ లేకపోతే రాదు. అందుకే ముందు అక్కడికి వెళ్ళాలి, కాళ్ళు కొట్టుకొని ఆ భగవంతుడిని ప్రార్థించి ఇక్కడికి రావాలి. నేరుగా ఇక్కడికి వస్తారు కొంతమంది, మాకు అవన్నీ నమ్మకం లేదండి. ఐఆమ్ ఫిలాసఫర్ అంటాడు, కాలరేస్తాడు. నేను స్వయం గురువుని, నాకు ఐఎమ్ నాట్ రిలీజియస్ పర్సన్, ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్ అంటాడు. నమస్కారం అండి అని చెప్పి మనం వెళ్ళిపోవాలి. అంటే దేర్ ఈజ్ నో రిలీజియాసిటీ వితౌట్ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ వితౌట్ రిలీజియాసిటీ. అర్థమైందా? ఇప్పుడు వచ్చే రకరకాల స్పిరిచువల్ పీపుల్ అందరూ కూడా రిలీజియన్ అంటే వాళ్ళకి అయితే లెక్కలేదు. ఇదంతా ఓపీఎం అండి, రిలీజియస్ అంతా ఓపీఎం లాంటి వాళ్ళకి. మతం, దేవుడు, పూజలు, కొత్త కొత్త మెడిటేషన్ వచ్చినాయి. ఇప్పుడు మెడిటేషన్ చేయవాకు, ఆ దేవుడి రూపం పూజించవాకు, ఆత్మను పూజించు, లోపల ఉన్నాడు ఆత్మ, లైట్, ప్రకాశం, ఇవన్నీ చెప్పి దే ఆర్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్ అది అన్యాన్ అన్నట్టు వాడు కన్ఫ్యూజ్ చేస్తుంటారు అవుతున్న వాడిని. అట్లాంటి వాడు దగ్గరికి ఎక్కువ మంది పోతారు. ఎందుకు ఎందుకు పోతారు ఎక్కువ అంటే బుద్ధూస్ ఎక్కువగా బుద్ధూసే ఉంటారు. బుద్ధిమంతులు ఉండేవాడు తక్కువ అండి. క్లాసులో ఫస్ట్ మార్క్ ఎంతమందికి వస్తుందండి? మహా వస్తే 40 మంది, ఒక 5 మందికి వస్తుందేమో. మిగతా 35 మంది మరి ఏం చేస్తాము? కానీ వాళ్ళకి కొంతకాలం పడుతుంది అంట అనమాట. సరే, స్వానుభూతి పాదన అనుభావ్యత జ్ఞాతృజ్ఞాన అంతరాభావ. జ్ఞాతృజ్ఞానం అనేటువంటి ఇందులో ఏర్పడదు. పిప్పుటి ఆత్మనందు నిజంగా జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనేది ఆత్మ ఎందు ఏర్పడము. అది శరీర సంబంధం ఉన్నప్పుడు ఈ శరీరంలో ఈ జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ఏర్పడతాయి. కానీ ఆత్మని కాసేపు జ్ఞాత అని పిలువబడుతుంది, ప్రమాత అని పిలువబడుతుంది. ఎప్పుడైతే శరీరంతో సంబంధం ఉంటుందో ఆత్మ నిజంగా జ్ఞాత కాదు, నిజంగా ప్రమాత కాదు. నిజంగా కాదంటే ప్రమాత లాగా, జ్ఞాత లాగా, యాజ్ దో యాజ్ దో యాజ్ దో. కనుక మనం ఎంతో వినాలి. వినంగా మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, మిస్కన్సెప్షన్ని పోవాలి. సరైన ఆలోచనలు మనసులో చోటు చేసుకోవాలి. అప్పుడు వస్తుంది జ్ఞానం. అందుకని చాలా దిదీక్ష కావాలి దీనికి. అందుకని ఏం చెప్తున్నా, స్వయమేవ తానే అనుభూతిత్వాత్ అనుభవ స్వరూపం. ఆ ఆత్మకు అనుభావ్యత మరి ఒకరిచే తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. న విద్యతే జ్ఞాతృజ్ఞాన అంతర అభావాత్ అంటే తనకంటే అభావాత్ అంటే వేరే మరి ఒక జ్ఞానము లేకపోవడం వలన. తనకంటే మరి ఒక జ్ఞానము లేకపోవడం వలన జ్ఞాత మరి ఒక జ్ఞానం అంటే ఇంకొక జ్ఞాత లేడు. ఆత్మే జ్ఞాతంగా అన్నిటి అని ఉన్నది. వేరే జ్ఞాతం ఉండడానికి లేదు. ఎందుకంటే ఒకటే చైతన్యం. వేరే జ్ఞాతం ఉన్నా కూడా ఆ శరీర ఉపాధి ద్వారా అది టెంపరీ అనమాట, నిజంగా కాదు. శరీరానికి సంబంధించింది అన్నమాట. కనుక అంతర అసత్తయ అది లేకపోవడం అనేది లేదు. అది అనుభవించబడనప్పటికీ కూడా, ఒక విషయంగా ఆత్మ తెలియనప్పటికీ కూడా అది లేదు అని అనుభవం. అసత్తయ అంటే దాన్ని శూన్యం అని చెప్పవాలి, లేదు అని చెప్పవాలి, దాని ఉన్నది అని దానికి వివరించి మళ్ళీ చెప్తున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు గదిలోకి వస్తారు, రాగానే ఒక వాళ్ళు ఎవరు లేరు అనుకోండి హాల్లో, మీరేమంటారు? ఆడు తిరిగి ఎవ్వరు లేరు హాల్లో అంటారు. ఇక్కడ నుంచోనే ఎవరు లేరు అంటారు. ఎవ్వరు లేరు అంటే శూన్యం అనే కదా అర్థం. ఎవ్వరు లేరు అనేవాడు ఉన్నాడా లేడా? ఎవ్వరు లేరు అనేవాడు ఉన్నప్పుడు అది శూన్యం ఎంత అవుతుంది? హాల్ శూన్యంగా ఉందండి అన్నాడు. శూన్యంగా అనేవాడు ఉన్నప్పుడు హాల్ శూన్యం ఎంత అవుతుంది? శూన్యమైందా ఇక్కడ? కనుక శూన్యవాదాన్ని మనం ఒప్పుకోం. నిహిలిజాన్ని ఎందుకు ఒప్పుకోమంటే, ఇది
ఉన్నాడు కదా, శూన్యం శూన్యం అనేవాడు ఉండాలి కదా, శూన్యం ఒకటి తెలియాలి కదా. శూన్యం ఉన్నది అంటే చెప్పేవాడు ద నోవర్ ఆఫ్ దట్ శూన్యం ఈస్ దేర్. నువ్వు ఉన్నావు కదా, మరి శూన్యం ఎట్లా అవుతుంది? కానీ ఈ సన్నిధానం తెలియదా, చిన్న విషయం నాకు తెలిసింది అంటారా మీరు, తెలియదా ఏం చేస్తామని. కానీ తర్వాత శ్లోకం 14 మాధుర్యాది స్వభావానాం,
మాధుర్యాది స్వభావానాం
అన్యత్ర స్వగుణార్పిణాం,
అన్యత్ర స్వగుణార్పిణాం
స్వస్మిన్ స్తదర్పణాపేక్ష,
స్వస్మిన్ స్తదర్పణాపేక్ష
నోనచాస్త్యన్యదర్పకం. ఉదాహరణ చెప్తున్నారు, ఎలా ఆత్మ స్వయం ప్రకాశం, స్వయంగా తాను తెలుసుకుంటుంది, తనను తాను వేరే దానితో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చెప్తాను విను, చక్కెర ఉంది కదా కల్కండ, చక్కెర పాలలో కలిపినప్పుడు పాల యొక్క సంబంధం వలన, ఆ చక్కెర సంబంధం వలన పాలు మధురంగా మారినాయి, తీయగా ఉన్నాయి పాలు. చక్కెర సంబంధం పాలు తీపిదనం వచ్చింది, మధురం వచ్చింది, మాధుర్యం వచ్చింది. ఇప్పుడు చక్కెరకి మాధుర్యం కావాలంటే ఏం చేయాలి? కల్కండకి మాధుర్యం కావాలి, అదే తీయగా ఉంది, దానికి చక్కెర చేస్తాను అర్పకం. ఇప్పుడు ఈ చక్కెర తనను తాను అర్పించుకుని పాలకి మాధుర్యాన్ని ఇవ్వడానికి, చక్కెరకు మాధుర్యాన్ని ఇవ్వడానికి వేరే చక్కెర కావాలా? అవసరం లేదు కదా. ఇంత చిన్న ఉదాహరణ చూడండి, ఇంత పెద్ద మహానుభావులు విద్యారణ్యులు మన కోసం ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఎందుకంటే చక్కెర ఉన్న వాడతాం కదా, మాధుర్యం అంటే కల్కండ, దానికి వేరే మాధుర్యాన్ని ఇవ్వవలసిన వాడు చక్కెర నెంబర్ 1ని చక్కెర నెంబర్ 2 వచ్చి మాధుర్యాన్ని ఇస్తుందండి అన్నాడు అన్నాడే అనుకోండి, ఈ చక్కెర నెంబర్ 2కి ఎవరు మాధుర్యాన్ని ఇవ్వాలి? అప్పుడు చక్కెర నెంబర్ 3 అన్నాడు, ఒరే నువ్వు చక్కెరలో పడిపోతావు. చక్కెర అన్నమాట, ఇది అనవస్థా దోషం అంటారు. నేను మరొక చక్కెర కలకండ అవసరం లేదు ఈ చక్కెరకి, చక్కెర లాంటి ఆత్మ చక్కెరకి ఎట్లాగైతే చీమలు వస్తాయో చుట్టూ చేస్తాయి. ఇప్పుడు నేను ఆత్మని గురించి మాట్లాడుతుంటే మీరందరూ చీమలు లాంటి వాళ్ళు నా చుట్టూ చేయాలి. స్వీట్ 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 ఆత్మ గురించి చెప్తున్నాను. ఒకటే ఆనందం ముఖాలు చూడండి, ఎంత బ్రైట్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి గురించో చెప్పడాలి, నా గురించి చెప్తున్నాడు. మై బ్యూటీ మై వండర్ఫుల్ గ్లోరీ గురించి మాట్లాడుతున్నది శాస్త్రం. అర్థం ఎవరిని చూపిస్తుంది? నిన్నే కదా చూపిస్తుంది. శాస్త్ర దర్పణం నిన్ను చూపిస్తుంది, నిన్ను నీకు చూపిస్తుంది. కనుక మీ అందరికీ ఇష్టం చూడండి శ్లోకం, మాధుర్యాది స్వభావాన. ఆ మాధుర్యత అనేటువంటిది దాని స్వభావం అది. అన్యత్ర సౌణార్పణ సౌణార్పిణ, తన యొక్క మధుర గుణాన్ని అన్యత్ర అంటే కాఫీలోను స్టీలోను పాలలోను పాయసంలోను, నేను తిన్నా స్వీట్ తన స్వీట్ ఇచ్చింది అందులో కల్కండ. రోజు భోజనశాలనే వస్తూనే ఉంటాయి కదా, ఒకటి ఉదాహరణ అవి చెప్తే గుర్తొస్తాయి ఇంగ్లీష్ చెప్తాను. తన యొక్క మాధుర్యాన్ని దానికి అర్పిస్తున్నది. ఇప్పుడు మాధుర్యం ఎవరికి, మాధుర్యం ఎవరు వచ్చి అర్పించాలి, అర్పించక్కర్లేదు కదా అంటున్నారంటే సింపుల్ అండి, ఏం లేదు. స్వస్మిన్ తదర్పణాపేక్ష, దాని ఎందు తనను తాను అర్పించవలసిన పని లేదు, వేరే వచ్చి అర్పించవలసిన పని లేదు. మాధుర్యాన్ని తనను తాను స్వీట్ చేసుకోవాల్సిన పని లేదు, వేరే స్వీట్ వచ్చి తనను స్వీట్ చేయక్కర్లేదు, తనకు తానే స్వీట్.
సో స్వీట్ అంటారు అదే సో స్వీట్ ఏదో అంటారట
నాకు తెలియదు నిన్న అంబెక్కు వేరు బాగుంటే సో స్వీట్ అంటాం ఎక్కడ ఉంది స్వీట్ వాడు గుడ్డుకు వెళ్ళి పాపం వాడు వేడిస్తాడు అది ఎలాగో మాధుర్యం తను స్వయంగా మధురంగా ఉంటుంది ఆత్మ కూడా స్వయంగా తనకు తాను తానే తనకు తెలుసు అది అర్థం అంట దాన్ని తెలుసుకోవడుతుంది ఆ దగ్గర అక్కర్లేదు ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేనేం జరిపాను ఐ నో దట్ ఐ ఎగ్జిస్ట్ ఐ ఎగ్జిస్ట్ దట్ ఐ నో ఇప్పుడు మీరందరూ చైతన్య స్వరూపం ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ క్లాస్లోని ఏమని నేను చైతన్య ఆత్మ ఎట్లా తెలుసుకుంటా చేతన అంటే ఏం తెలుసా ఎరుక అని చెప్పాను మీరు కూర్చుగా కూర్చున్నారని మీకు ఎరుకు ఉందా లేదా ఎరుక అంటే కాన్షియస్నెస్ అండి ఎరుక అంటే చేతనం చైతన్యం చిత్ కాన్షియస్నెస్ ఇప్పుడు మీరు కూర్చుగా కూర్చున్నారని మీకు ఎరుక ఉన్నదా లేదా చెయ్యండి ఎరుక ఉన్నవాళ్ళందరూ ఏమండి మీరు ఎంత లేదు మీరు ఎంత లేదు చెయ్య ఏమిటండి మీకు ఎరుక ఉన్నదా లేదా కూర్చుందో కాదు కింద కూర్చున్నా నీకు ఎరుక ఉన్నదా లేదా ఉంది కదా మీరు ఎంత లేదు చెయ్యి ఏం స్వామి ఇంతమంది ఎట్లా గమనిస్తున్నారని అంటే నాకు ఈ కళ్ళు ఇంకా రెండే కళ్ళు లేదండి అన్నారు నా రెండు కళ్ళకి అంత శక్తి ఉంటుంది ఓకే మీరు అందరూ చేయొద్దాలి ఎందుకు ఎత్తారండి ఓకే కాన్షియస్ కాకపోతే ఎరుక లేకపోతే ఎత్తకండి లేదు లేదండి మాకు ఎరుక ఉన్నదండి ఆ ఎరుక అనేది కాన్షియస్నెస్ అవేర్నెస్ కాన్షియస్ అంటే ఇప్పుడు మీరు అందరు చైతన్య స్వరూపమా కాదా అవునా అంటే కాన్షియస్నెస్ ఎరుక ఉంది ఎరుక ఉన్నది మీరే కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ చైతన్యం ఆ చైతన్యమే బ్రహ్మ అది మళ్ళీ మీ ట్రాన్స్లేషన్ అంటే కాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న జ్ఞానం అని చూసారు అక్కడ ఆ స్వరూప లక్షణాన్ని చైతన్యం చిత్ ఆ చిత్ చైతన్య కాన్షియస్నెస్ పైకి ఎక్కడ వెతకవాదు నువ్వే ఆ కాన్షియస్నెస్ త్వమేవ ఇప్పుడు ఇది అర్థమైంది మరి మన సత్తు సత్తుకి ఏం చెప్పాను నిన్న చెప్పాను బట్టి రివిజన్ ఇది చెప్తూనే ఉంటా చివరిదాకా ఉనికి ఇప్పుడు నాకు ఎరుక ఉన్నదండి ఉన్నవాడికి ఎరుక ఉన్నదా లేని వాడికి ఎరుక ఉన్నదా మీరు కూర్చుని కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు మా అందరికి ఎరుక ఉన్నదండి ఎరుక ఎరుక ఉన్నది అన్నారు అంటే వీఆర్ కాన్షియస్ వీఆర్ కాన్షియస్ మేము ఉన్నామని మాకు తెలుసు అండి అన్నాడు ఉన్నవాడికి తెలుసా తెలియ లేని వాడికి తెలుసా ఉండడం అంటే ఉనికి ఉనికి అంటే సత్యం ఆ సత్తే సత్యం అని చెప్పబడింది అక్కడ సదేవ సౌమ్య నిరమగ్ర ఆసీ అప్పుడు మీరే చిత్తై ఉన్నారు మీ ఉనికి మీకు తెలుసు మీరు ఉన్నారని మీకు తెలుసు యామ్నెస్ ఐ యామ్ నేను ఉన్నానని నాకు తెలుసు అర్థమైన తెలుగు చెప్పాలి నేనున్నానని నాకు తెలుసు ఈ ఉన్నాను నాకు తెలుసు అనేది సత్తు చిత్త దాని తర్వాత వచ్చేవన్నీ కూడా పంచకోశాలు నుంచారా వాటికి సంబంధించి శరీరం బాగుంది పొట్టిగా ఉంది అది మనసు బాధగా ఉంది సంతోషంగా ఉంది ప్రాణం గాలి బాగా వస్తున్నది ప్రాణవ్యాయామం చేశాను ఇవన్నీ వాటికి సంబంధించి బుద్ధి బాగా పనిచేస్తుంది తెలుసు తెలియదు ఇవన్నీ దానికి సంబంధించినవి ఆ ఎరుక ఉనికి ఆ సత్తు చిత్తు మీరు అవునా కాదు ఇప్పుడు ఆ సత్తు చిత్తు బ్రహ్మం అయితే మీరు సత్తు చిత్తు అయినప్పుడు మీరు బ్రహ్మమా కాదా ఇప్పుడు మీ సత్తు చిత్తు వేరు వీళ్ళ సత్తు చిత్తు వేరా 48 మంది 50 మంది ఉన్నారు ఇక్కడ 50 సత్తు చిత్తులా ఇప్పుడు నేను 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 అన్నప్పుడు నా ఉనికి నా ఎరుక నా ఉనికి ఎరుకన ఏమన్నా తేడా ఉందా? ఇందులో తేడా ఉంటుంది, ఉనికి ఎరుకలో తేడా లేదు. అహంకారం మిగతా అసోసియేట్ అయినప్పుడు సంసారం, ఇది కాస్త వంగితే జ్ఞానముద్రకు వస్తే అసంసారం అంతే. కనుక ఎరుక ఉనికి నేను ఇప్పుడే ఇక్కడే అత్ర ఏవ బ్రహ్మ సమశ్రుతే. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అట్టిప్పుడే ఇక్కడే బ్రహ్మను తానుగా గ్రహిస్తాను, గ్రహించారా లేదా? గ్రహించామంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే కోరుతామో. గ్రహించి తీరాలి, తప్పదు. ఉనికి నేను నా ఉన్నానని నాకు తెలుసండి, నాకు తెలుసు అన్నారా, తెలియడమే చైతన్యం అన్నాము. దాన్ని చేతన దానికి తెలుస్తుందా అచేతనానికి తెలుస్తుందా? చేతనంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఏమో తెలుసా, డెస్క్ నేను స్వామి ముందు కూర్చున్నాను 3 రోజులు కాదు, దగ్గర తెలుసా? మీకు తెలుసు అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామిని, బట్ డెస్క్ డజంట్ నో. దట్స్ యువర్ కాన్షియస్నెస్. ఉన్నవాళ్ళ లేనివాళ్ళ అంటే లేనివాడికి ఏం తెలుస్తుంది అండి? ఉన్నవాడికి కదా తెలుస్తుంది, ఇక్కడే ఉన్నాం మేము. అంటే మీరు సత్తు కూడా సదైవ చిత్తు చిదేవ సత్తు అన్నారు. ఎక్కడ మళ్ళీ చూడదు, మరి చూస్తున్నాము అంటే అది శరీరం అవుతుంది, ఆలోచిస్తున్నానండి అది మనసు అవుతుంది. దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దానికి ఎవరు కావాలి సహాయం? అన్నీ ఉండడానికి ఇది సహాయం చేస్తున్నది ఆత్మ అని చెప్తున్నాను చూడండి. మాధుర్యాది స్వభావానా అన్యత్ర శ్రోణాగ్నా స్వస్మిన్ తదర్పణ అపేక్ష అస్తి అన్యదర్పకం. దానికి వేరే ఇంకొకటి అవసరం లేదు. అయిపోయింది. తర్వాత శ్లోకం, శ్లోకం 15. అర్పకాంతరరాహిత్యేపి తేషాం తత్స్వభావత అస్యేషాం తత్స్వభావత. ఇప్పుడు సమన్వయం చేస్తున్నా, చెప్పిన ఉదాహరణాన్ని దాష్టాంతాన్ని సమన్వయం చేయాలి. ఎలా అంటే అర్పక అంతర రాహిత్యే అపి, ఎలాగైతే చక్కెరకు కల్కండకు మాధుర్యము కల్పించే పదార్థం మరొకటి అవసరం లేదు, అది లేకున్నప్పటికీ కూడా దాని మాధుర్యం అలాగే ఉంటుంది, వేరే మాధుర్యం చేర్చనక్కర్లేదు. ఏషాం ఈ వస్తువులు ఇదే విధంగా తత్ స్వభావత, ఆ మాధుర్యం అనేది దాని స్వభావము, తత్ స్వభావత ఆ స్వభావము అస్తి, అస్తి ఏషాం స్వభావత, దాని స్వభావం దానికి ఉన్నది అంతే. నీళ్ళు ఎందుకు క్రిందికి ప్రవహిస్తాయి? దాని స్వభావం అదే. అగ్ని ఎందుకు వేడిగా ఉంటుంది? దాని స్వభావం అదే. చక్కెర ఎందుకు తీపిగా ఉంటుంది? దాని స్వభావం. ఆత్మ కూడా స్వయం జ్యోతి, స్వప్రకాశం, దాని స్వభావం అంతే. రెండో లైన్ మా భూత్ తథా అనుభావ్యత్వం, తథా అదే విధంగా ఆ ప్రకారంగానే ఆత్మకు అనుభావ్యత్వం తెలుసుకునబడుట, ఆత్మను తెలుసుకునుట అనేటువంటిది మాభూతుడు లేకుండా లేదని దాన్ని తెలుసుకోవలసిన అవసరం లేదు. దాన్ని దేని చేతను తెలుసుకోలేవు. తెలుసుకుంటే ఏమవుతుంది? అది ప్రమేయం అవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. తెలుసుకుంటే అక్కడ అమ్మవారు చెప్పారు అప్రమేయ అని. తెలుసుకున్నావు అంటే నీకు తెలియలేదు అని అంటున్నాం. అప్పుడు తెలియకపోతే ఆత్మ లేదా అన్నాడు. అది తెలిసేది కాదు, తెలియనిది కాదు. అన్యదేవ తద్విదిత అతో అవిదిత. తెలుసుకునేదానికంటే తెలియని దానికంటే ఇది వేరైనది. బియాండ్ టు నోన్ అండ్ అన్నోన్ అన్నారు అని చెప్తున్నారు. జ్ఞాన స్వరూపం అని మాభూతు బోధాత్మాకు, ఈ బోధ అంటే జ్ఞానస్వరూపమైన ఆత్మ ఇదైతే స్వరూపమాత్రం నహీయతే. దానికి లోపం లేదు, నీకు కనపడకపోయినంత మాత్రాన కంటికి కనపడలేదు, చెవులతో వెళ్ళలేవు. ఎంత దత్రేషం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అధ్యక్ష శ్రోత్రం పోండి, అట్లాంటి ఆత్మ నేను ఎక్కడ నమ్ముతా ఉన్నాను? నువ్వు నమ్మకుంటే నువ్వు పో, నేను నమ్ముతా పోతే పోనివ్వండి. నమ్మని వాడిని మనకేంటి? శాస్త్రం అంటుంది దాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు. వేరే ఆబ్జెక్ట్గా తెలుసుకున్నావు అంటే నీకు తెలియదని అర్థం. తెలుసుకునేవాడేది కాదది, దేని చేతను తెలుసుకోలేవు. అది ప్రమేయం కాదు కనుక పంచ ఇంద్రియాలు ఏది తెలుసుకోవాలన్నా కళ్ళు చెవులు ముక్కు ఇవి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది. శబ్దస్పర్శ రూపరసగంధ అది దాని శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు లేవు ఆత్మకి. అది శబ్దానికి అందేది కాదు, దానికి శబ్దం లేదు కనుక నిర్గుణం కనుక. దానికి రూపం లేదు కనుక కంటికి అందేది కాదు. దానికి వాసన లేదు కనుక నీ ముక్కుకి అందేది కాదు. దానికి రూపం లేదు కనుక స్పర్శంగా అందేది కాదు. దాన్ని తాకిగా చూడలేదు. ఇప్పుడు అట్లాంటి లేనిదాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు? కనుక అది సాధ్యం కాదు. మరి ఏం చేయమంటారు? దాన్ని తెలుసుకోవాలి లేదు. అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఎవడో ఉన్నాడు కదా, సీకర్. ద సీకర్ ఇస్ ద సీయర్. ఆ తెలుసుకోవాలనుకునేవాడే ఆత్మ అని తెలుసుకో. తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడు లోపల, ఆ జిజ్ఞాస ఎవరికి? నాకేనండి, నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ నేనెవరు తెలుసా నీకు? ఆ నేనే ఉనికి ఎరుకనైన ఆత్మస్వరూపాన్ని. బ్రహ్మ విద్య ఇంత తేలిక అండి, తేలికే. కానీ నువ్వు కష్టంగా చేసుకుంటున్నావు చేతులారా. నేను తేలిగ్గా చెప్తానన్నా కూడా కాదండి, దానికి ఏమన్నా మ్యాజిక్ మిస్టిక్ పర్వర్స్ కొంచెం అట్లా ఇట్లా అదే చెప్పండి అండి. మరి ఏం అక్కర్లేదురా, దానికి నువ్వేమి చెయ్యక్కర్లేదు. సింపుల్ ఇక్కడ కూర్చో అర్థం చేసుకోమంటే కాదులేండి, అంత సింపుల్ ఎట్టు ఉంటుంది బ్రహ్మ. ఏం చెప్తామండి, కొంచెం మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ కావాలి. లైట్ సమ్ సౌండ్, లైట్ అండ్ సౌండ్ ఉంటాయి సార్, అట్లాంటిది పెడితే బాగుందండి. ఇవాడ ఆత్మ నచ్చిందంటే నాకు దర్శనం ఇస్తుందంటాడు. చప్పని ఉంటుంది ఈ ఆత్మ, దీనికి రంగు రుచి వాసన లేని వాడ కెమిస్ట్రీలో ఒక చెప్తుంటారు కదా, టేస్ట్లెస్ ఓడర్లెస్ అట్లా. ఈ ఆత్మ కూడా అనడు అహస్వం అదీర్ఘం అలోహితం ఛాయం ఇంత ఏమీ లేని ఆత్మ. మరి ఇంత చెప్పకండి, కొంచెం నాకు అలంకారం చెప్పండి. జనానికి ఏం చేస్తాం, అందుకని ఏ వేదాంతం క్లాస్ ఎక్కువ మంది రాదు. మరి ఇక్కడ వచ్చాడు కదండి, ఇక్కడికి వచ్చారంటే ఈ క్లైమేట్ కోసం వచ్చారు. స్వామి గారి ఆశ్రమం అని చెప్పి చూద్దాం వచ్చారు. ఒక ట్రిప్పే, మళ్ళీ రెండోసారి ఇంటింత దూరం పోయినాడు. నిజంగా మనకి వేదాంతం మీద ఉన్నది అంటే వస్తాం, లేదంటే బాగానే ఉందండి. ఓకే స్వామి గారి మీ నమస్కారం పెట్టి సరే అట్లా ఉంటుంది. సరే లేకుండా పోవడం నేను ఉండలేదా, నువ్వు కనపడకపోయినా సరే వినపడకపోయినా సరే అన్నారు. సరే ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేస్తా, పదహారు వస్తున్నాం.
స్వయం జ్యోతిర్భవత్యేషః పురోస్మాద్ భాసతేఖిలాత్ తమేవ భాంతమన్వేతి తద్భాసాభాస్యతే జగత్. ఇప్పుడు స్వయం జ్యోతి అనేది బృహదారణ్యంలో చెప్పింది నాలుగో అధ్యాయంలో, అది మనకి గుర్తు చేస్తున్నారు. స్వయం జ్యోతి అని ఏష ఆత్మ స్వయం జ్యోతి అస్మాత్ అఖిలాత్ పురః భాసతే. ఇవన్నీ కనపడటానికి ముందే అది ఉన్నది, ఇవన్నీ చూడడానికి ముందే అది ఉన్నది అన్నాడు. పురః అస్మాత్ అంటే ముందే అని అర్థం. ఇది శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. అస్మాత్ సర్వస్మాత్ పురతః సువిభావితం అని నృసింహ ఉత్తర తాపని ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ నృసింహ ఉత్తర తాపని ఉపనిషత్తులు ఏం చెప్పబడింది అంటున్నారు, పురః అస్మాత్ అఖిలమాత్ భాసతే. అసలు నువ్వు ఇన్ని చూడటానికి ఇదం జగత్, ఈశావాస్యం ఇదం జగత్, ఈ జగత్తు మొత్తాన్ని తెలుసుకోవడానికి ముందే ఈ ఆత్మ ఉన్నది అన్నాడు. అది ఎట్లా తెలుసుకుంటానండి? బాగుందండి స్టేట్మెంట్, బాగా చెప్తాను. మీరు మాట నేర్చుకున్నారు స్వామి గారు, మాటలు కూడా నేర్చుకోవాలి కదా. చెప్తాను అండి, ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. చెట్టు ఉన్నది, పండ్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, ఆకాశం ఉంది, అన్నీ ఉన్నాయి 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 ఉన్నాయి. తెలుస్తున్నదా? ఇదంతా కూడా ఆవిడ ఉన్నారు, ఆయన ఉన్నది, ఆయన ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నారు, ఇది ఉంది, అది ఉంది, దక్షిణాము ఉంది, ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే ఆ తెలుసుకునే ఉన్నాడా లేడా? ఎప్పుడున్నాడు? ఇవన్నీ తెలిసిన తర్వాత ఉన్నాడా? తెలియక ముందే ఉన్నాడా? తెలియక ముందే ఉన్నాడు. అదే అర్థం. అస్మాత్ అఖిలాత్ పురః సువిభావితం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.